ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೇ ನಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವ ಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟ ವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರ ಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಆದಿ ದಂಪತುಲ ಪಾದಪದ್ಮಾಲಕ್ಕೆ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಲತೋ ನಮಸ್ಕಾರం చేసుకుంటున్నాను. చూస్తూ ఉండగానే కార్తీక మాసంలో 22వ దివసంలోకి అడుగు పెట్టేశాం. ఈ 22వ రోజు కూడా తెల్లవారుజామున లేవండి, భక్తి శ్రద్ధలతో భగవన్నామస్మరణం చేసుకోండి, అనంతరం కాలకృత్యాలు తీర్చుకొని పరమ పవిత్రమైన కార్తీక స్నానం ఆచరించండి. నదీ తీరానికి కానీ, చెరువు దగ్గరికి కానీ, కాలువ దగ్గరికి కానీ ఎక్కడికో చోటకి వెళ్ళి కార్తీక స్నానం చేయమని చాలాసార్లు చెప్పాను. అయినా మళ్ళీ ఏ దినమున కాదినం మళ్ళీ చెబుతూ ఉంటే అవన్నీ గుర్తుంటాయి కనుక చెబుతున్నాం. సూర్యోదయానికి ముందు చేసేటటువంటి పవిత్ర స్నానమే కార్తీక స్నానం కనుక ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి ముందే ఈ కార్తీక స్నానం చేసుకోండి. ఈరోజు దానం చేయవలసిన వాటిల్లో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, లవణము ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి. భగవంతుడు కొన్ని దానాలు చేయటం వల్ల కొన్ని లాభాలు మనకిస్తాడు, అందువల్ల తప్పనిసరిగా వాటిని మనం చేసి తీరాలి. అది ఎందుకు ఏమిటని అడగకూడదట. ఎందుకో తెలియదు కానీ ఈ కలియుగంలో అనేకములైనటువంటి నాస్తికవాదాలు పుట్టుకొచ్చి అవెందుకు ఇవెందుకు అంటున్నాం, కానీ పూర్వకాలంలో అలా అనేవారు కాదు. తప్పనిసరిగా ఈ 22వ రోజున పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, దానితో పాటుగా కాస్త కందిపప్పు, ఉప్పు. ఉప్పు మాత్రం చేతికి ఇవ్వకూడదు, మిగతావన్నీ చేతికి ఇవ్వచ్చు. ఫలితం ఏమిటి? ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు దానం చేసిన వాళ్ళందరికీ దృష్టిదోషాలు పోతాయట. పూర్వకాలంలో ఎండుమిరపకాయలు ఇలా దిగదురిచి బయట పారేసేవారు దృష్టిదోషం కోసం. నేను చెప్పేది ఆస్తికవాదులకి, నాస్తికవాదుల కోసం కాదు. శాస్త్రాలను నమ్మేవాళ్ళు, మన పెద్దల ఆచారాలని నిరాకరించని వారి కోసం చెబుతున్నాను. ఆ పని చేయండి, దానివల్ల దృష్టిదోషాలు తొలగిపోతాయి, కంటి దృష్టి కూడా పెరుగుతుంది. హరిహరనామస్మరణ, శివకేశవ అష్టోత్తర శతనామ స్తోత్రం ఈ పూట చెయ్యాలి. తదనంతరం గరిక పోచలతోటి, ఉమ్మెత్త పువ్వులతోటి, ఉమ్మెత్త ఆకులతోటి, బిల్వపత్రాలతోటి ఈ పూట శివుడికి అర్చన చెయ్యండి. దీనివల్ల లాభం ఏమిటి? గరిక పోచల పూజ వల్ల తెలివితేటలు పెరుగుతాయి. ఒకప్పుడు గరిక కూడా ఏడ్చింది, నన్ను అందరూ చీయని తేలిగ్గా తీసేస్తున్నారు, నా బతుకు ఎలా ఉంది, గడ్డిలో నేను రకం, చులుకన తృణకణము అని పూరకాల్లో పద్యాలు కూడా రాశారు కదా. గడ్డి బరక చాలా అల్పమైంది, అది పనికి మాలింది. అందువల్ల అందరూ నన్ను తేలిగ్గా తీసి పారేస్తున్నారు రక్షించమంటే, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు గనక, శరణాగతి పొందావు గనక నిన్ను అనుగ్రహిస్తున్నాను, నిన్ను నా పూజకి స్వీకరిస్తున్నాను, గరికతో నన్ను పూజ చేస్తే నీకు శుభం కలుగుతుంది, నీతో నన్ను పూజిస్తే పూజించిన వారికి శుభం కలుగుతుంది అని ఒకప్పుడు గణపతి వరం ఇచ్చాడు. గణపతి వరం ఇవ్వడం వల్ల ఈశ్వరుడు తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి ఆ గరిక పూజ ఇటు గణపతి పూజకి, శివ పూజకి పనికొస్తోంది. అందుకే విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా దూర్వాయుగ్మాన్ని సమర్పిస్తారు, అంటే రెండు గరిక పూతలు సమర్పిస్తారు. ఆయన ఎంత గొప్పవాడండి ఆ పరమాత్ముడు. కేవలం పశువులు వేసేటటువంటి ఆ గడ్డి రకాన్ని, గరికని తన పూజకి అర్హమైన దానినే ప్రకటించాడు. అందుకని భగవంతుడు కరుణామయుడు. ఆయన ప్రకటించాడు కదానని పొరపాటున ఆ గరిక అహంకరిస్తే అక్కడి నుంచి మళ్ళీ దానికి పతనం ఏర్పడుతుంది. చాలామందిని చూసాం కదా, గరుత్మంతుడు అంతటి వాడే అహంకరిస్తే ఎగిరిపోయాడు. దాంతో గరుత్మంతుడు కాబట్టి గొప్పవాడు కాబట్టి వెళ్ళి విష్ణు ఆయన్ని సరిచేశాడు. ఇప్పుడు సామాన్య మానవులం ఎగిరిగిరి పడితే చాలా ప్రమాదం. అందుకని ఎప్పుడు వినయంతో ఆ భగవంతుడి, మేము సామాన్యులం, తెలుసో తెలియక అహంకరిస్తే అనుగ్రహించు అని ప్రార్థించవలసిందే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, గరికని విఘ్నేశ్వరుడు వరమిచ్చి అనుగ్రహించాడు, శివుడు అనుగ్రహించాడు, కాబట్టి గరికలతో పూజ చేస్తే తెలివితేటలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, ధారణాశక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఉమ్మెత్త పువ్వులు, దీనివల్ల మనిషిలో ఉన్న కొన్ని పిచ్చి లక్షణాలు పోతాయి. క్రమక్రమంగా కీర్తి రావటం వల్ల కానీ, లేదా పిచ్చి చదువులు చదవడం వల్ల కానీ, నాస్తిక వాదనల వల్ల కానీ మానవుల్లో ఆలోచనల్లో మార్పులు వస్తాయి. అప్పుడు ఏమవుతుందన్నమాట, అన్నిటినీ తిరస్కరించడం మొదలు పెడతాం, పెడ ఆలోచనలు వస్తాయి, ధోరణుల్లో పెడ ధోరణులు వస్తాయన్నమాట. అమ్మ బాబా, దానంత ప్రమాదమేంది లేదు. ఈ మధ్యకాలంలో అటువంటి ధోరణులు మనం చూస్తున్నాం కదా. నవగ్రహాలను పూజించొద్దు అని ఒకడు, ఆవులు పశువులు పూజించొద్దు అని ఒకడు, అసలు కార్తీక మాసమే లేదు, కార్తీక వైభవమే లేదని ఒకడు, కార్తీక మాసంలో దీపం పెట్టడం దండగని ఒకడు, ఇవన్నీ ఓ పక్కన పెడితే అసలు ఆలయాల్లోకి వెళ్ళక్కర్లేదు, ప్రదక్షిణ చెయ్యక్కర్లేదు అని ఒకడు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? పోయే కాలం వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. అసలు నవగ్రహాలు లేవంటున్నాడండి ఒకడు, నవగ్రహాలకి పూజ చేయక్కర్లేదు, ప్రదక్షిణ చేయక్కర్లేదట. అత్యంత భయంకరమైన పోయే కాలం వచ్చినటువంటి వాడి యొక్క పాపిష్ట ఆలోచనలు ఇవి. పోయే కాలం వచ్చినప్పుడు ఈ భయంకర ఆలోచనలు వస్తాయట. నేను చాలామందిని చూశాను కదా ఇలాంటి వాళ్ళని, వాళ్ళందరూ క్రమక్రమంగా పక్షవాతం వచ్చి మాట్లాడడానికి నోరు లేక మంచం మీద పడి తీసుకు తీసుకున్నటువంటి వాళ్ళు, అలా తీసుకుని మలమూత్రాలు విడిచిపెడుతూ అందులోనే పడి పురుగులు పడి తెచ్చిపోయిన వాళ్ళని చూశాను నేను. ఇక పరాకాష్ఠ ఏంటంటే ఆవులు తిట్టడం అయిపోయింది, నవగ్రహాలు కూడా తిట్టడం మొదలు పెడితే ఇక అక్కడి నుంచి మొదలవుతున్నాను వాటి పతనం. వాటి ప్రభావం ఎటువంటిదో పురాణాలు బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి ఆలోచనలు ఉమ్మెత్త పువ్వులతో కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తే తొలగిపోతాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. ఇంకా బిల్వపత్రాలతో పూజిస్తే సంపదలు పెరుగుతాయి. ఇటు అమ్మవారికి లక్ష్మీదేవికి బిల్వం అంటే ఇష్టం, శివుడు బిల్వప్రియుడు. చాలాసార్లు మీకు చెప్పానుగా, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామంలో బిల్వ నిలయ అని ఒక నామం ఉన్నది, ఓం బిల్వ నిలయ ఏ నమః. చూడండి వరుసగా 108 నామాలు ఉన్న శ్లోకాలు చదవండి. ఓం భాస్కరి బిల్వ నిలయ వరారోహ, అందులో బిల్వ నిలయ అంటే బిల్వమే నివాసముగా కలిగినది, మారేడున్న చోట అమ్మవారు ఉంటుంది, అందువల్ల లక్ష్మీ కటాక్షం కోసం ఈ పూట మారేడాకులతో ఈశ్వరుణ్ణి పూజించాలి. పూజించేది శివుణ్ణి అయితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకప్పుడు శివుడు లక్ష్మీదేవిని, అమ్మ బిల్వదళములతో నన్ను పూజించిన వాళ్ళని అనుగ్రహించు, సంపదలు ఇయ్యని కోరాడు, అప్పటి నుంచి అలా చేస్తున్నది ఆవిడ. అందువల్ల ఈరోజు శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించండి, ఇటు అమ్మవారిని బిల్వపత్రాలతో పూజించండి. సత్యనారాయణ వ్రతకల్పంలో కూడా, సత్యనారాయణ వ్రతకల్పంలో 5వ కథ ఉంది, అందులో గోపాలకులు కొంతమంది అడవిలో మారేడు తోటలో సత్యనారాయణ వ్రతం చేశారు, అందుకే ఆ వ్రతం వాళ్ళకి తొందరగా ఫలితం ఇచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విష్ణువుకు కూడా బిల్వపత్రం అంటే ఇష్టం కనుక ఆయన్ని పూజించండి. ఈ పూట అంటే 22వ రోజు తెల్లని బట్టలు కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిదట. గంజి పెట్టకుండా ఉన్నది, కేవలం ఉతికినటువంటివి. గంజి అంటే మరి అంట అవుతుంది కనుక, ఎంగిలి అవుతుంది కనుక, అది పెట్టకుండా ఇస్త్రీ చేయకుండా ఉన్నటువంటి కేవలం ఉతికి ఆరేసిన పొడి వస్త్రం, తెల్లని బట్ట కట్టుకోండి. దానివల్ల వచ్చే లాభం అంతా ఎంత కాదు, ఈశ్వరుడి యొక్క కటాక్షం కలుగుతుంది, సాత్విక గుణం కూడా పెరుగుతుంది. ఇవన్నీ చెయ్యాలన్నమాట. ఈ పూట ఎట్టి పరిస్థితుల్లో ఆగ్రహోదగ్రుడు కాకూడదు. సాధారణంగానే మానవుడు అన్నాక తెలియకుండానే కోపం వస్తూనే ఉంటుంది, కాబట్టి క్రోధాన్ని నియంత్రణలో పెట్టుకోండి. స్వయం పాకం తప్పక దానం చేయండి. ఇందాకే చెప్పారు కదా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు, ఉప్పు, వాటితో పాటు కూరగాయలు, విస్తరాకులు ఇలాంటివి దానం చేసుకోండి. పేదలకు ఇంత అన్నం పెట్టండి. కార్తీక మాసంలో తప్పక చేసి తీరవలసినది దీపదానం. శివుడి దగ్గర దీపం వెలిగించటం లేదా విష్ణు ఆలయంలో దీపం వెలిగించటం ఇవి తప్పక చెయ్యాలి. అనంతరం ఎవరైనా ఒక పుణ్యాత్ముడికి, అర్చకులకు, పురోహితులకు, కటిక దారిద్ర్యంలో ఉన్నటువంటి వారికి దీపం దానం చేయండి యథాశక్తి దక్షిణతో. అప్పుడు చాలా లాభాలు ఉంటాయి. చేసిన దానం ఎక్కడికి పెడుతుంది? చెడని పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే ఈ సృష్టిలో దానమే. దానం ఎన్నాళ్ళైనా ఎన్ని యుగములైనా మన వెంట వస్తుందన్నమాట. సాయంత్రం వేళ సంధ్యా సమయానికి ముందు కొంచెం స్నానం చేసి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చెయ్యండి. నక్షత్ర దర్శన అనంతరం భోజనం చెయ్యండి. ఉసిరి, ఈ ఒక్కరోజు మాత్రం ఉసిరికాయకి చాలా విలువ ఇచ్చారు. అసలు ఎప్పుడు కార్తీక మాసంలో ఉసిరి గొప్పదే కాబట్టి కుదిరితే ఉసిరికాయల దానం కూడా మళ్ళీ చేసుకోండి. ప్రతి దినము చెబుతూనే ఉన్నాం, అందులో ఈ 22వ రోజు ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది ఉసిరికాయ దానం. ఉల్లిపాయ, మద్యపానము, మాంసము ఇటువంటివి ఈరోజు నిషేధం. వాటిని భోజనంలో వాడకండి, పొరపాటున కూడా. ఎక్కువ మసాలాలు వాడకండి, సాత్విక ఆహారం సేకరించండి. ప్రదక్షిణలు పరమాత్మునికి, గురువునకు తప్పక చెయ్యాలి. ఆ ప్రదక్షిణలే మనల్ని కాపాడతాయి, మహాపాపములను తొలగించి తీరుతాయి. ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు అందులోకి నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ సహాయం చేసి ఆ దీపం వెలిగించడానికి సహాయపడితే ఇక వాడు స్వర్గం నుంచి ఎప్పుడు పతనం పొందడు, నరకలోకానికి వెళ్ళాడు. ఈరోజు మరొక విశిష్టత ఉన్నది, అదే యమధర్మరాజు గారు రచించిన శివకేశవ అష్టోత్తర శతనామములు. ఈ పూట ఆ నామములను భక్తితో చదవండి. ఇక్కడ మీకు ఆ విషయం చెప్పాలి. ఒకప్పుడు యమధర్మరాజు గారు కాశీ వెళ్ళాడు. ఈరోజు వినవలసిన కథ ఇదే. చేతులు అక్షతలు పట్టుకుని ఈ కథ వినండి లేక చదవండి. అయ్యాక ఈ అక్షతలు శివుడి దగ్గర వేయండి, ఆ అక్షతల శిరస్సును చల్లుకోండి. అందుకని మళ్ళీ చెప్పి చెబుతున్నాను ఈ కథ. ఒకప్పుడు యముడు కాశీ వెళ్ళాడు. విశ్వేశ్వరుడికి భక్తితో నమస్కరించాడు. ప్రభు, నన్ను సమవర్తి అంటారు, అంటే అందరి ఎడల సమానంగా ఉంటాను, నాకు పక్షపాతం లేదు. ఒకడు బంధువని కానీ ఒకడు విరోధి అని కానీ నాకు భేదభావం ఉండదు. బంధువుల మీద ప్రేమ, శత్రువుల మీద ద్వేషం నాకుండవు. అది నీకు తెలుసు. ఆయువు తీరితే ఎవరినైనా సరే వారి ప్రాణం తీసేసి వారిని యమలోకానికి తీసుకొస్తాను, పాపాత్ములను శిక్షించి తీరుతాను. ఆఖరికి కట్టుకున్న భార్య అయినా ధర్మం తప్పితే శిక్షించడం నా ధర్మం, అందుకే ఈ పదవిలో నన్ను పెట్టావు. కానీ అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తుంది నాకు. ఒక్కొక్కప్పుడు భార్యని ముందు చంపేస్తే ఆ భర్త నన్ను తిట్టుకుంటున్నాడు. ఆయువు తీరినప్పుడు ఒక్కోసారి భర్త ముందు వచ్చేస్తాడు నా దగ్గరికి. బాల్యంలోనే వైధవ్యం పొందిన ఆ స్త్రీ ఎంతో ఏడుస్తోంది. తల్లిదండ్రులు వేరు చేస్తున్నాం, కొడుకుల్ని వేరు చేస్తున్నాం, భార్యాభర్తలు విడదీస్తున్నాను, మిత్రులను విడదీస్తున్నాను. అది తప్పదు, ఆయువు తిరగానే వాళ్ళని తీసుకురావాలి. కానీ ఈ పాపం నాకు అంటుకోకుండా చూడు అనగా శివుడు, ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించు. నీ పేరు మీదుగాది ధర్మేశ్వర లింగం లేక యమధర్మరాజేశ్వర లింగం, ధర్మరాజేశ్వర లింగం ఈ పేర్లతో పిలువబడుతుంది. ఆ లింగాన్ని ప్రతిష్ఠించి శివనామం కేశవనామం కలిపి రచించు. దానికి శివకేశవాష్టోత్తర శతనామం అని పేరు. యమధర్మరాజకృత హరిహర అష్టోత్తర శతనామం లేదా శివకేశవ అష్టోత్తర శతనామం అని పేరు వస్తుంది నీ పేరు మీదుగా. ఆ పని చేయమనగానే యముడు అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడ ఒక లింగం ప్రతిష్ఠించాడు. ఇప్పుడు విశాలాక్షిమాత యొక్క ఆలయానికి దగ్గరలో ఉంటుంది, వటసావిత్రి ఆలయానికి దగ్గరలో పక్కనే ఉంటుందన్నమాట. అద్భుతమైన ఆలయం అది. అక్కడికి వెళ్ళి యముడు బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఒక లింగం పొంది, అంటే బ్రహ్మే ఇచ్చాడు ఆ లింగాన్ని, ఆ బ్రహ్మ ఇచ్చిన లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. ఆ లింగం అక్కడ ఉన్నది, దానికి ధర్మేశ్వర లింగం అని పేరు. అక్కడ లింగ ప్రతిష్ఠ చేసి సుముహూర్తంలో గంగాజలంతో అభిషేకించాడు. శివుడి మీద విభూతి పోసి అభిషేకించాడు. అనంతరం అక్కడ కూర్చుని 108 నామాలు రచించాడు. ఓం శ్రీకాంతాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఒకటేమో విష్ణునామం, ఒకటేమో శివనామం, ఇలా 108 నామములు ఉంటాయన్నమాట. చాలా అద్భుతమైనటువంటి నామాలు అవి. ఆ నామాలు ఈ పూట తప్పనిసరిగా చదవాలి. ఓం శ్రీకాంతాయ నమః, ఓం శివాయ నమః, ఓం అసుర నివర్హణాయ నమః, ఓం మన్మథరిపవే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం శంఖపాణయే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం త్రిపురసోదరాయ నమః, ఓం అంబుధర నీలాయ నమః, ఓం స్థాణవే నమః, ఓం ఆనందకందాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం చాణూరమర్దనాయ నమః, ఓం చండికేశాయ నమః, ఓం కంస ప్రణాశనాయ నమః, ఓం కర్పూర గౌరాయ నమః, ఓం గోపీపతయే నమః, ఓం శంకరాయ నమః, ఓం పీతవసనాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం గోవర్ధనోద్ధరణాయ నమః, ఓం బాలమృగాంకవర్ణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం భవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విషమేక్షణాయ నమః, ఓం మురారయే నమః, ఓం వృషభధ్వజాయ నమః, ఓం హృషీకపతయే నమః, ఓం భూతపతయే నమః, ఓం సౌరయే నమః, ఓం ఫాలనేత్రాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం హరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం కృత్తివసనాయ నమః, ఓం కల్మషారయే నమః, ఓం గౌరీపతయే నమః, ఓం కమఠాయ నమః, ఓం శూలినే నమః, ఓం హరయే నమః, ఓం రజనీశ కళావతంసాయ నమః, ఓం రమేశ్వరాయ నమః, ఓం పినాకపాణయే నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం సోలపాణయే నమః, ఓం నృసింహాయ నమః, ఓం త్రిపథగార్ద్ర జటా కళాపాయ నమః, ఓం మురహరాయ నమః, ఓం ఈశాయ నమః, ఓం రాఘవాయ నమః, ఓం ఉరగాభరణాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం పినాకపతయే నమః, ఓం యాదశే నమః, ఓం ప్రమథాధినాథాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం త్రిదశైకనాథాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం కామశత్రవే నమః, ఓం అబ్జపాణయే నమః, ఓం దిగ్వసనాయ నమః, ఓం చక్రపాణయే నమః, ఓం భూతేశాయ నమః, ఓం బ్రహ్మణ్యదేవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం రావణారయే నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం ధర్మధురీణాయ నమః, ఓం శంభవే నమః, ఓం కమలాధీశాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం యదుపతయే నమః, ఓం మృడాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం అంధకహరాయ నమః, ఓం శారంగపాణయే నమః, ఓం పురారయే నమః, ఓం విష్ణవే నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం మధురిపవే నమః, ఓం త్రిలోచనాయ నమః, ఓం కైటభరిపవే నమః, ఓం చంద్రచూడాయ నమః, ఓం కేశినాశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం త్రిపురారయే నమః, ఓం వసుదేవసోనవే నమః, ఓం త్రిక్షాయ నమః. అద్భుతమైన ఈ నామాలని ఆనాడు ఆ మహానుభావుడు యమధర్మరాజు గారు లింగప్రతిష్ఠ చేసి రచించి తాను చదివాడు. ఇవి చదువుతూ బిల్వపత్రాలతో పూజించాడు. ఆ పూజకి మెచ్చుకుని శివుడు, యో ధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం, యమధర్మరాజు గారు స్వయంగా రచించినటువంటి లలిత ప్రబంధమైన, అంటే ఒక కూర్పు అన్నమాట, శివనామం కేశవనామం కలిపినటువంటి కూర్పు ఉందే ఈ నామాలు. భక్తి శ్రద్ధలతో చదివితే అటువంటి వాడు స్తన రసన్న పిబేత్సమాతు, మళ్ళీ భూలోకంలో మానవ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, మానవ జన్మ ఎత్తి తల్లిపాలు తాగుతూ మళ్ళీ కష్టాలు పడుతూ ఉండవలసిన అవసరం ఉండదు అని వరం ఇచ్చాడు. ఈ కథ వాళ్ళు వినాలి. విన్నాక ఈ అక్షతలు శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ వేసి అక్షతల శిరస్సును వేసుకోవాలి. ఇప్పుడు మీకోసం అందుకే ఈ నామాలు మళ్ళీ ఇచ్చాను. భక్తి శ్రద్ధలతో ఈ నామాలు విన్నా చాలు, అందరూ చదవలేకపోయినా విన్నా చాలు. వీటిని ఇంత పూర్వం కూడా చదివించి యూట్యూబ్లో మా వాళ్ళు పెట్టారు, అవి శ్రద్ధగా వినండి. ఇంకో అదృష్టం, మీలో కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పక చూడండి ఆ ధర్మరాజేశ్వరలింగం. అక్కడ పరమ పుణ్యాత్ముడు, మాకు అత్యంత ఆత్మీయ శిష్యుడు అయిన శ్రీ శివప్రసాద్ గారు ఆ ఆలయంలోనే ఇటు నాగర లిపిలో, అంటే సంస్కృత భాషలో లిపిలో, హిందీ లిపిలో, ఇటు తెలుగు లిపిలో కూడా ఈ యమధర్మరాజకృత అష్టోత్తర శతనామములు శిలాఫలకంగా పాలరాతి మీద వేయించారు. అక్కడికి వెళ్ళి ఆ యమధర్మరాజు గారి సన్నిధిలో ఆ నామాలు చదువుకున్నవాడు మహాయోగజాతకుడు అవుతాడు. శివప్రసాద్ గారికి భగవంతుడు ఒక యోగం ఇచ్చాడు, అందుకే ఆయన అంత మంచి పని చేయగలిగారు. ఈ శుభ సందర్భంలో వారి కుటుంబానికి, అవన్నీ చదువుతున్న మీ అందరికీ శుభాలు కలుగుగాక. ఈ విధంగా కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. బ్రహ్మగారు ఇచ్చిన లింగాన్ని యముడు ప్రతిష్ఠించటం, ఆ అష్టోత్తర శతనామాలు చదవడం, అనంతరం పరమాత్ముడు శివుడు వరమివ్వడం, అన్నీ ఈ 22వ రోజు జరిగాయి. అందుకని 22వ రోజు ఈ నామాలు చదువుకోవాలి, ఈ కథ అంతా వినాలన్నమాట. సాయంకాలం యథాశక్తిగా మీరు దాన ధర్మాలు చేసుకోండి, ధరించండి.